सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय తత్వబోధోభిధీయతే. జ్ఞానబోధ చేసే గురువు యోగీంద్రుడైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి ముముక్షురహితం కోరి తత్వబోధ చెప్పబడుతున్నది. అద్వైత వేదాంత పరిచయము 11వ అంశము అవస్థాత్రయము కోశపంచకము. ఇందులో రెండు అంశాలున్నాయి, అవస్థాత్రయము మొదటిది, కోశపంచకం రెండవది. ముందుగా అవస్థాత్రయం చూద్దాం. అవస్థాత్రయం మూడు దశల అనుభవాన్ని సూచిస్తుంది. కోశపంచకం మన శరీరంలోని ఐదు భాగాలను సూచిస్తుంది. అవస్థాత్రయం మూడు దశల అనుభవాన్ని అవస్థాత్రయం అంటారు. ఒక్కొక్క అవస్థకి మూడు అంశాలని పరిశీలిద్దాం. దాని ద్వారా ఈ మూడు అవస్థల్ని అర్థం చేసుకోవచ్చు. ముందుగా మనసు పరిస్థితి చూద్దాం. ఎందుకంటే ప్రతి అవస్థలోనూ మనస్సు ప్రముఖ పాత్రని పోషిస్తోంది. తర్వాత అనుభవం, స్వభావం చూద్దాం. ఆ తర్వాత మాధ్యమం గురించి విశ్లేషించవచ్చు. అంటే ప్రతి అవస్థకి మూడు విషయాలు మనం చర్చిస్తున్నాం. మొదటిది మనస్సు, రెండోది స్వభావము లేదా అనుభవము, మూడోది మాధ్యమము. ఇప్పుడు చూడండి, జాగ్రత్తావస్థ. అవస్థ అంటే ఒక అనుభవం లేదా దశ. జాగ్రత్తావస్థ అంటే మెలకుగా ఉన్న దశ. జాగ్రత్తావస్థలో మనసు లేదా అంతఃకరణం పూర్తిగా వికసించి పనిచేస్తుంది. అంటే అన్ని పరికరాలు, భావపరమైన తార్కిక ఆలోచన శక్తి, అహం, జ్ఞాపక శక్తి అన్నీ పూర్తిగా పనిచేస్తాయి. దీన్ని పూర్ణ వికాసము అని కూడా అంటారు. అంతఃకరణ పూర్తిగా విచ్చుకుందన్నమాట. నాలుగు పరికరాలు అంటే చత్వారి అంతఃకరణ అని, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి నాలుగు అనుభవాలు ఉంటాయి. భావాలు, ఆలోచనలు, విచక్షణాశక్తి, కొత్త జ్ఞాన సముపార్జన, కొత్త అనుభవ సముపార్జన ఇవన్నీ ఉంటాయి. ఇక స్వభావము, జాగ్రత్త అవస్థలో బాహ్య ప్రపంచాన్ని అంటే మన శరీరం మనస్సులకి విభిన్నంగా ఉన్నదాన్ని అనుభవిస్తాం. అది బాహ్య ప్రపంచం అవడంతో అది స్పష్టంగా కంటికి కనపడే అనుభవం. అది కంటికి కనబడే వస్తువులతో కూడినది కాబట్టి ఆ అనుభవం కూడా కంటికి కనబడే అనుభవం. అందువల్ల అది బాహ్యమైనది, కంటికి కనబడేది, అందరికీ అందుబాటులో ఉండేది. ఇది అందరికీ కనబడే ప్రపంచం కాబట్టి ఈ అనుభవం వ్యక్తిగతం కాదు. ఈ విశేషణాలు స్వప్నావస్థతో పోలిస్తే అర్థమవుతాయి. వ్యక్తిగతం కాదు అంటే అందరికీ అందుబాటులో ఉండేది. ఈ అనుభవం ఇంద్రియజన్యం అంటే ఇంద్రియాల వల్ల కలిగింది. జాగ్రత్తావస్థలో ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల ద్వారా, వాటి వల్ల కలిగిన సుఖ దుఃఖాల ద్వారా, కలిగిన స్పందనల ద్వారా అనుభవిస్తాం. అందువల్ల మన అనుభవం బాహ్యమైనది, కంటికి కనబడేది, వ్యక్తిగతం కానిది, ఇంద్రియజన్యమైనది. ఈ అనుభవంలో రెండు రకాలుంటాయి. ప్రపంచం నుంచి అనుభవం పొందుతాం, అనుభవం భోగప్రదానం. ప్రపంచానికి తిరిగి ఇస్తాం అంటే మనం కర్త, భోక్త, చేసేవాళ్ళము, అనుభవించేవాళ్ళము. శాస్త్రంలో ప్రపంచాన్ని భోగభూమి అని కర్మభూమి అని అంటారు. ఇక జాగ్రత్తావస్థలో మాధ్యమం గురించి చర్చిద్దాం. జాగ్రత్తావస్థలో మన ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంద్రియాలని వాడాలంటే భౌతిక శరీరం కావాలి, ఎందుకంటే ప్రతి ఇంద్రియానికి భౌతిక స్థానం కావాలి. శాస్త్రంలో భౌతిక స్థానాన్ని గోళకం అంటారు. ప్రతి ఇంద్రియానికి ఒక గోళకం కావాలి. చక్షుర్ ఇంద్రియానికి కళ్ళు గోళకాలు, శ్రవణ ఇంద్రియానికి చెవులు గోళకాలు. ఇంద్రియాలు సూక్ష్మ శరీరానికి చెందినవైతే గోళకాలు స్థూల శరీరానికి చెందినవి. అందువల్ల ఇంద్రియాలకి గోళకాలు కావాలి. గోళకాలకి భౌతిక శరీరం కావాలి, అంటే ఇంద్రియాలు పనిచేయడానికి స్థూల శరీరం కావాలి. జాగ్రత్తావస్థ ఇంద్రియజన్యం కాబట్టి జాగ్రత్తావస్థని స్థూల శరీర ప్రధాన అవస్థ అంటాం. స్థూల శరీరం లేకపోతే బాహ్య ప్రపంచాన్ని అనుభవించలేం. ఇది జాగ్రత్తావస్థ గురించిన విషయం. ఇప్పుడు స్వప్నావస్థ గురించి ఆలోచిద్దాం. స్వప్నావస్థ అంటే కలలో జరిగే అనుభవం. ఇందులోనూ మూడు అంశాలుంటాయి. స్వప్నావస్థలో మన మనస్సు ఎలా ఉంటుంది? స్వప్నావస్థలో మన జ్ఞాపక శక్తి మాత్రమే పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో మనం పోగేసిన అనుభవాలన్నీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి. జాగ్రత్త అవస్థలో మనసు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనుభవాల్ని టేప్ రికార్డర్ లాగా రికార్డ్ చేస్తుంది. అది కేవలం బాహ్య ప్రపంచాన్నే కాదు, సుఖ దుఃఖాలనే భావాలని కూడా రికార్డ్ చేస్తుంది. దాన్ని చిత్తం అంటారు. లోపల రికార్డ్ అయి ఉన్న వాటిని బయటికి పంపిస్తుంది, వీడియో క్యాసెట్ ప్లేయర్ లాగా. అందువల్ల మనం కలలో అనుభవించే భావాలు కొత్తగా అందుకున్న భావాలు కాదు, ముందే మనసులో నిక్షిప్తమై ఉన్నవి. కలలో జరిగేదంతా జ్ఞాపకంలోంచి వెలికి తీసినవి. తక్కిన ప్రమాణాలు పనిచేయవు. మనస్సు, తార్కిక ప్రవృత్తి, అహం ఇవేవి పనిచేయవు. కలలో కనబడే అహం కూడా జ్ఞాపక శక్తి నుంచి వచ్చిన అహమే కానీ కొత్తగా పుట్టిన అహం కాదు. అందువల్ల స్వప్నావస్థలో మనస్సు పాక్షికంగా పనిచేస్తుంది. నాలుగు అంతఃకరణలలో ఒకటే పనిచేస్తుంది, దాన్ని చిత్తం అంటారు. అందుకని స్వప్నావస్థని అర్ధ వికాసము అని కూడా అంటారు. స్వప్నావస్థ స్వభావము. స్వప్నావస్థలో కనబడే ప్రపంచం అంతర్గత ప్రపంచం. ఇది మన వ్యక్తిగత సొంత జ్ఞాపక శక్తి నుంచి పుట్టింది కాబట్టి ఇది బాహ్య ప్రపంచం కాదు. అసలు స్వప్న ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి సంబంధం లేదు. మనం ఒకచోట పడుకుని ఇంకొక చోట గురించి కలలు కనవచ్చు. అందువల్ల అది పూర్తిగా అంతర్గత ప్రపంచం. రెండవది, అది అంతర్గత ప్రపంచం కాబట్టి మన జ్ఞాపకాల్లోంచి పుట్టింది కాబట్టి దాన్ని వాసనామయ ప్రపంచం అంటారు. మన ఆలోచనల నుంచి పుట్టింది కాబట్టి అది కంటికి కనబడేది కాదు. బాహ్య ప్రపంచం భౌతిక ప్రపంచం కాబట్టి కంటికి కనబడుతుంది. స్వాప్నిక ప్రపంచం వాసనామయ ప్రపంచం కాబట్టి కంటికి కనపడదు. కలలో మనకి కనబడే ప్రపంచం ఎదుటి వారికి కనబడదు. అందువల్ల ఇది వ్యక్తిగత ప్రపంచము, ఇంద్రియ గోచరం కానిది, ఇంద్రియజన్య ప్రపంచం కాదు. ఇది వాసనాజన్య ప్రపంచం. మనం కలలో చూసేది, ఇలలో అనుభవించేది, విసిపి ద్వారా చూడగలిగేది, విసిఆర్లో రికార్డ్ అయింది మాత్రమే. ఏమీ చూడందే, ఏమీ గుర్తు తెచ్చుకోలేం. అందుకని ప్రతి స్వప్నావస్థ జాగ్రత్తావస్థ మీద ఆధారపడి ఉంది. మీకు అనిపించవచ్చు, నేను జాగ్రత్తావస్థలో కనీ విని ఎరుగని అంశాలు నాకు కలలో కనిపిస్తున్నాయి అని. దానికి కారణాలు వీటిలో ఏవైనా అయి ఉండవచ్చు. జాగ్రత్తావస్థలో పోగేసిన అనేక వస్తువుల సముదాయం నుంచి మనం స్వప్నావస్థలో వస్తువుల్ని సృష్టిస్తాం. ఇవి ఆలోచనల ప్రధానం కాబట్టి, ఆలోచనలు సృష్టిలో ఉండవు కాబట్టి మనకు అంత కలగా పులగంగా ఉంటుంది. అది అవ్యక్త పదార్థం అవుతుంది, మనకి సరిగ్గా అర్థం కానట్టుగా ఉంటుంది. ఒక్కోసారి మనం జాగ్రత్త అవస్థలో ఊహించినవి మనసులో నిక్షిప్తమై అడుగుకి వెళ్ళిపోతాయి. మనం మళ్ళీ ఏదైనా విన్నా, చూసినా, చదివినా అవి ఆలోచనల రూపంలో స్వప్నావస్థలో బయటికి వస్తాయి. ఒక్కోసారి కొన్నిటిని ఈ జన్మలో అనుభవించకపోయినా అవి పూర్వజన్మ స్మృతులు అయి ఉండవచ్చు. పూర్వజన్మకి ఈ జన్మకి మధ్య స్థూల శరీరమే మారుతుంది, కానీ సూక్ష్మ శరీరం కొనసాగుతోంది. అందుకే పిల్లలు ఒక్కొక్కసారి అకారణంగా నవ్వటమో ఏడవటమో చేస్తారు. దీన్ని పూర్వజన్మతో ముడిపెడతారు. ఇంకా ప్రస్తుత జన్మ జ్ఞాపకాలు గట్టిగా ఏర్పడలేదు కాబట్టి పూర్వజన్మ స్మరణలు కావచ్చు అంటారు. కొంతమంది తమకు వచ్చే కలలు భవిష్యత్తుకు సంబంధించినవి అంటారు. వాళ్ళకి భవిష్యత్తు దర్శనం కలుగుతుంది. ఇది గతానికి సంబంధించింది కాదు కాబట్టి గత అనుభవంలోంచి వచ్చిందని, వాసనాజన్యం అని అనలేము. జ్ఞాపకాల నుంచి పుట్టిందని అనలేము. స్వప్నావస్థ నిర్వచనం ప్రకారం అది జ్ఞాపకాల నుంచి పుట్టింది కాబట్టి ఈ అనుభవాల్ని స్వప్నావస్థతో తీసుకోలేము. అలా భవిష్యత్తు గురించి కలలు వస్తే అది మనకున్న ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. ఏ సంఘటన విన్నా విత్తురూపంలో ఉంటుంది. అప్పుడు చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. కానీ మనసుని సున్నితంగా మలిస్తే పురాణాల్లో చూపిన త్రికాల జ్ఞానుల్లాగా మారవచ్చు. అది యోగులకి అనుభవం కానీ మనకి ఏదో అనుకోకుండా జరుగుతుంది ఎప్పుడన్నా. ఇక స్వప్నావస్థలో మాధ్యమం. స్వప్నావస్థ జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంది. జ్ఞాపకాలు చిత్తానికి సంబంధించినవి. చిత్తం సూక్ష్మ శరీరానికి చెందింది, అందువల్ల స్వప్నం కూడా సూక్ష్మ శరీరానికి చెందింది. స్వప్నావస్థని సూక్ష్మ శరీర ప్రధాన అవస్థ అంటారు. ఇప్పుడు సుషుప్తి అవస్థ గురించి చూద్దాం. గాఢ నిద్రని సుషుప్తి అంటారు. కలలు రాని నిద్ర అవస్థ మనస్సు. జాగ్రత్త అవస్థలో మనస్సు పూర్ణ వికాసంగాను, స్వప్నావస్థలో అర్ధ వికాసంగాను ఉంటుంది. కానీ సుషుప్తి అవస్థలో మనస్సు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. భావపర మనస్సు పనిచేయదు. భావాలే లేవు, తార్కిక ప్రమాణం లేదు కాబట్టి జ్ఞానం లేదు. జ్ఞాపక శక్తి పనిచేయదు కాబట్టి జ్ఞాపకాలు లేవు. అహం ప్రమాణం పనిచేయదు కాబట్టి నేను పడుకున్నాను అనే భావన కూడా లేదు. ఇక సుషుప్తి స్వభావం. ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి బాహ్య ప్రపంచం లేదు. జ్ఞాపకాలు పనిచేయవు కాబట్టి అంతర్గత ప్రపంచము లేదు. బాహ్యమైన కంటికి కనపడే ప్రపంచము లేదు. అంతర్గతమైన కంటి కనబడే ప్రపంచము లేదు. బాహ్య ప్రపంచము లేదు, అంతర్గత ప్రపంచము లేదు. అందువల్ల ఇది అనుభవ శూన్యము. దీన్ని అజ్ఞాన అనుభవము అంటారు. అంటే పూర్తిగా అజ్ఞానము లేదా శూన్యము. ఇక్కడి మాధ్యమము. ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి స్థూల శరీరం లేదు. జ్ఞాపకాలు పనిచేయవు కాబట్టి సూక్ష్మ శరీరము లేదు. స్థూల సూక్ష్మ శరీరాలు మాయమైనట్టుగా కనబడినప్పుడు కారణ శరీరం ప్రధానమవుతుంది. పనిచేయడం లేదు అంటే లయమైనట్టే. అందుకని సుషుప్తి అవస్థని కారణ శరీర ప్రధాన అవస్థ అంటారు. కారణ శరీర ప్రధాన అవస్థలో మన అంతర్గత బాహ్య అనుభవాలు చలనరహితంగా ఉండి మళ్ళీ మర్నాడు పొద్దున లేవగానే చలనంలోకి వస్తాయి. అవస్థాత్రయం టూకీగా చూద్దాం. జాగ్రత్త అవస్థ. ఇది మెరుకుగా ఉన్న స్థితి. ఈ అవస్థలో మనస్సు పూర్తిగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న మన వ్యక్తిత్వాన్ని విశ్వ అని అంటారు. స్వప్నావస్థ, కలలు కనే స్థితి, మనస్సు పాక్షికంగా పనిచేస్తుంది. మన వ్యక్తిత్వాన్ని ఇక్కడ తైజస అంటారు. సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర స్థితి, మనస్సు పూర్తిగా అజ్ఞానంలో ఉంటుంది. ఇక్కడి మన వ్యక్తిత్వం ప్రాజ్ఞ అనే పేరుతో పిలువబడుతుంది. దీంతో మనకి అవస్థాత్రయమైంది. ఇప్పుడు కోశ పంచకంలోకి ప్రవేశిద్దాం. కోశ పంచకము శరీరానికి సంబంధించిన 5 కోశాల గురించి చూద్దాం. ఇది శరీర త్రయాన్ని ఇంకో కోణంలో చూపిస్తుంది. అంటే 3 శరీరాల్ని ఇప్పుడు 5 కోశాలుగా చూస్తాం. శరీరం ఒకటే, దృక్పథం మారుతోంది. శరీరత్రయం ముడి పదార్థం బట్టి విభజించబడింది. స్థూల శరీరం స్థూల పదార్థం నుంచి, సూక్ష్మ శరీరం సూక్ష్మ పదార్థం నుంచి, కారణ శరీరం కారణ పదార్థం నుంచి తయారు చేయబడ్డాయి. ఇదే శరీరాన్ని ఆ భాగాలు చేసే పనులను బట్టి 5 కోశాలుగా విభజించారు. స్థూల కారణ శరీరాల్లో ఒక్కొక్క కోశం ఉంటే సూక్ష్మ శరీరంలో 3 కోశాలున్నాయి. మొత్తంగా 5 కోశాలు ఉంటాయి. స్థూల శరీరం అన్నమయ కోశము, సూక్ష్మ శరీరంలో ఉన్న 3 కోశాలు ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఇక కారణ శరీరము ఆనందమయ కోశము. అన్నమయ కోశము, అన్నమయ కోశం లేదా స్థూల శరీరాన్ని ఎనాటమీగా అభివర్ణించవచ్చు. శరీర ఆకృతి, స్థూల శరీరంలోని అనేక అంగాలు, అనేక భాగాల్ని అన్నమయ కోశము అంటారు. ఇది అన్నం లేదా ఆహారం నుంచి శక్తి పొందుతుంది కాబట్టి, అన్నం వల్లే దీని స్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశము అంటారు. ప్రాణమయ కోశము లేదా ఫిజియాలజీ, ఇది ఫిజియాలజీ వ్యవస్థకి వస్తుంది. ఎనాటమీ శరీరంలోని వివిధ భాగాలను సూచిస్తే, ఫిజియాలజీ వాటి ధర్మాలను వివరిస్తుంది. అందుకని ప్రాణమయ కోశం ధర్మాలకు చెందింది. మరణ సమయంలో సూక్ష్మ శరీరం దేహాన్ని విడిచి వెళుతుంటే దానితో పాటు 3 కోశాలు వెళతాయి. అవి ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. మరణంలో ప్రాణమయ కోశం శరీరాన్ని వీడుతుంది కాబట్టి శరీర భాగాలు ఉన్నా శరీర ధర్మాలుండవు. అందుకే మరణం సంభవించినప్పుడు ఏవైనా అంగాల మార్పిడి సాధ్యమవుతుంది. ఎనాటమీ స్థూల శరీరానికి చెందింది కాబట్టి అది ఉంటుంది మరణం తర్వాత కూడా. ఫిజియాలజీ సూక్ష్మ శరీరానికి సంబంధించింది కాబట్టి అది ఉండదు. ప్రాణమయ కోశాన్ని క్రియాశక్తి అని కూడా అంటారు. పంచప్రాణాలు శక్తినిచ్చేవి, పంచకర్మేంద్రియాలు పరికరాలనిచ్చేవి. అందువల్ల శక్తి ప్లస్ పరికరాలు ఇవి క్రియాశక్తి. దీంట్లో 10 అంగాలు ఉంటాయి. అంటే ప్రాణమయ కోశంలో పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, ఈ 10 అంగాలు కలిపి మనం ప్రాణమయ కోశము అని అంటాం. ఇక మనోమయ కోశం, దీన్ని సైకలాజికల్ వ్యవస్థ అనవచ్చు. భావాలు, సందేహాలు అన్నీ మనోమయ కోశం లేదా ఇచ్ఛాశక్తిలోకి వస్తాయి. క్రియాశక్తి ముందు ఇచ్ఛాశక్తి ఉంటుంది. ఎందుకంటే క్రియాశక్తి క్రియ చేయాలంటే, ఎందుకంటే కోరిక ఉంటే క్రియ చేయాలనిపిస్తుంది. అందువల్ల మనోమయ కోశం ప్రాణమయ కోశాన్ని పనిచేయడానికి ఉసిగొలుపుతుంది. ఈ మనోమయ కోశం 6 అంగాలతో ఉంటుంది. అవి పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, మనస్సు అంటే చిత్తము అహంకారంతో కూడింది. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు కలిసి మనోమయ కోశం అవుతుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, పంచ కర్మేంద్రియాలు ప్లస్ పంచ ప్రాణాలు కలిసి ప్రాణమయ కోశం అయింది. పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు మనోమయ కోశం అవుతుంది. విజ్ఞానమయ కోశము ఇది నేర్చుకునే స్థాయి. మనోమయ కోసం ఇచ్ఛాశక్తికి సంబంధించినదైతే, విజ్ఞానమయ కోసం జ్ఞానశక్తికి సంబంధించింది. ఇంకో విధంగా చెప్పాలంటే విజ్ఞానమయ కోసం తెలుసుకుంటుంది, మనోమయ కోసం కోరుతుంది, ప్రాణమయ కోసం పనిచేస్తుంది. ఉదాహరణకి సంగీత సభలు జరుగుతున్న రోజుల్లో ఏ సభలో ఏ కచేరీ అవుతుందో తెలుసుకోవడానికి మనం వార్తాపత్రిక చూస్తాం, అప్పుడు విజ్ఞానమయ కోసం పనిచేస్తుందన్నమాట. తర్వాత దేనికి వెళ్ళాలో నిశ్చయించుకోవాలి, ఇది మనోమయ కోసం. మనం సభకి వెళ్ళాలి, అప్పుడు ప్రాణమయ కోసం పనికొస్తుంది. ఇందులో కూడా 6 అంగాలుంటాయి. విజ్ఞానమయ కోశంలో కూడా 6 అంగాలుంటాయి. పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి, దీంట్లో బుద్ధి అంటే చిత్తము ప్లస్ అహంకారం కూడా కలిపి ఉంటాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిపి విజ్ఞానమయ కోశం అయింది. నిజానికి భావపరశక్తి, తార్కిక శక్తి మొదలైనవి వివిధ అంగాలకి చెందినవి కావు. ఒకటే అంగం కానీ పనిచేసే పనిని బట్టి పేరు మారుతుంది. ఆలోచన పనిచేస్తే అది బుద్ధి, భావపరమైన పనిచేస్తే అది మనస్సు, జ్ఞాపక శక్తి పనిచేస్తే అది చిత్తము. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు వేరువేరే అంగాలకు చెందినవి కావు, ఒకే అంగానికి ఉన్న 4 పేర్లు. ఇక 5వ కోశము ఆనందమయ కోశము. ఇదే కారణశరీరం కూడా. ఇది కారణశరీరానికి సరిపోలుతుంది, అంతఃచేతనతో పోల్చవచ్చు. మనలో ఏ భావాలు ప్రస్ఫుటంగా ఉంటాయో మన ప్రవర్తన స్వభావం అంతా వాటి ప్రకారం ఉంటాయి. దీని అంతఃచేతనం అంటారు. ఒక్కొక్కసారి మనకు కలిగే ఉద్రేకమైన భావాన్ని మనం అహం అనేందుకు సిద్ధంగా ఉండదు, దానికి భగవంతుడు వేరే ఏర్పాటు చేశాడు. ఒక్కోసారి శారీరక నొప్పి కలిగినప్పుడు ఒక దశ దాటాక నొప్పి తెలియని పరిస్థితికి చేరుకుంటాం. దీన్ని ఫిజియోలాజికల్ ఫ్యూజింగ్ అంటారు. అలాగే ఒక్కొక్కసారి మనసుకి తెలియదు నొప్పి, కానీ దాన్ని సైకలాజికల్ ఫ్యూజింగ్ అంటారు. ఏదైనా అనుభవాన్ని భరించలేనప్పుడు దాన్ని బయటికి పంపాలి, ఏడుపు ద్వారానో అరుపు ద్వారానో. కానీ అప్పుడప్పుడు ఏదో కారణాల వల్ల మనకి ఏడుపు రాదు, అరవలేం, మాట్లాడలేం కూడా. దాన్ని అహం దాన్ని భరించలేకపోతుంది, అప్పుడు దాన్ని అంతఃచేతనలో పడేస్తుంది. తర్వాత ఎప్పుడు అదను చూసుకుని బయటికి వస్తుంది. అదే ఒక్కొక్కసారి మనకి కారణం లేకుండా ఏడుపు వస్తుంది, లేదా కోపం వస్తుంది. లోపల మండుతున్న భావాలన్నీ ఒక్కసారిగా బయటికి వస్తాయన్నమాట. అలాంటి ప్రవర్తన అంతఃచేతనానికి సంబంధించినవి. అంతఃచేతన పనిచేస్తోంది అని తేలిగ్గా ఎప్పుడు చెప్పవచ్చంటే బయట పరిస్థితికి స్పందనకి పొత్తు కుదరినప్పుడు. ఉదాహరణకి చిన్న తప్పుకే మండిపడిపోతారు కొంతమంది. చిన్న అనుభవాలే అంతఃచేతనలో దాగి ఉన్న అనుభవాల్ని తట్టి లేపుతాయి. అంతఃచేతనలో ఉంది కాబట్టి మనకి తెలియదు, కాబట్టి మనం హాయిగా అజ్ఞానంలో ఉన్నాం. అందుకని ఆనందమయ కోశం అంటారు. ఈ కారణ శరీరం సుషుప్తి అవస్థలో మనకి ఏ బాధ తెలియదు. ఇవి పంచకోశాల్లోని 5 విభాగాలు. ఈ కోశ పంచకం లేదా పంచకోశకం గురించి టూకీగా, అన్నమయ కోశము స్థూల శరీరంలోని అనేక అంగాలు. ఇది అన్నంతో తయారు చేయబడింది, అన్నం వల్లనే స్థితి కలుగుతుంది. ప్రాణమయ కోశం పంచ ప్రాణాలు పంచకర్మేంద్రియాలు, ఇది క్రియాశక్తికి ఉదాహరణ. మనోమయ కోశము పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు ఇచ్ఛాశక్తి. జ్ఞానమయ కోశము పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి, ఇది జ్ఞానశక్తిని ఇస్తుంది. ప్రాణమయ కోసం క్రియాశక్తి, మనోమయ కోసం ఇచ్ఛాశక్తి, జ్ఞానమయ కోసం జ్ఞానశక్తిని ఇస్తాయి. ఆనందమయ కోసము కారణ శరీర ప్రధానము. ఇప్పుడు తత్వబోధలో ఈ పాఠానికి సంబంధించిన భాగాన్ని చూద్దాం. అవస్థాత్రయం కిం, అవస్థాత్రయం అనగానేమి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ మెరుకుగా నుండుట, స్వప్న అవస్థ కలలు కొనుట, సుషుప్తి అవస్థ నిద్రించుట అను మూడు అవస్థలకు అవస్థాత్రయమని పేరు. జాగ్రత్త అవస్థ కా, జాగ్రత్త అవస్థ అనగానేమి? శ్రోత్రాది జ్ఞానేంద్రియై శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే ఇతి సా జాగ్రత్త అవస్థ. చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియముల చేతను శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను ఐదు విషయములను తెలియజేయునది జాగ్రత్త అవస్థ. స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే. స్థూల శరీరాభిమానిని విశ్వ అని అంటారు. స్వప్నావస్థ కా, స్వప్నావస్థ అనగానేమి? స్వప్నావస్థ కేతి చేత్ జాగ్రదావస్థాయాం యద్దృష్టం యచ్చృతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే య ప్రపంచ ప్రతీయతే సా స్వప్నావస్థ. జాగ్రదావస్థలో చూడబడినది, వినబడినది ఏది కలదో దానివల్ల పుట్టిన సంస్కారముచే నిద్రా సమయంలో ఏ ప్రపంచం కనబడుతున్నదో దాన్ని స్వప్నావస్థ అని పిలుస్తారు. సూక్ష్మ శరీరాభిమాని ఆత్మ తేజస ఇత్యుచ్యతే. సూక్ష్మ శరీరాభిమానిని తేజస్సుడు అని అంటారు. అతపరం సుషుప్తి అవస్థ కా, పిమ్మట సుషుప్తి అవస్థ అనగానేమి? అహం కిమపి న జానామి సుఖేన మయా నిద్రానుభూయత ఇతి సుషుప్తి అవస్థ. నాకేమీ తెలియదు, నేను సుఖంగా నిద్రించుచున్నాను అన్నది సుషుప్తి అవస్థ, నిద్రావస్థ. కారణ శరీరాభిమాని ఆత్మ ప్రాజ్ఞ ఇత్యుచ్యతే. కారణ శరీరాభిమానిని ప్రాజ్ఞుడు అని అంటారు. పంచకోశాః కే, పంచకోశములనగానేవి? అన్నమయః ప్రాణమయో మనోమయో విజ్ఞానమయః ఆనందమయశ్చేతి. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అన్నవి పంచకోశములు. అన్నరసే నైవ భూత్వా, అన్నరసే నైవ వృద్ధిం ప్రాప్యాన్న రూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయ కోశః స్థూల శరీరం. అన్నరసముచే పుట్టి, అన్నరసముచే వృద్ధి చెంది, అన్నరూప పృథివీ యందు విలీనమగుచున్నది అన్నమయ కోశము. ఇది ఏ స్థూల శరీరము. ప్రాణమయ కహ, ప్రాణమయ కోశం అనగానేది? ప్రాణాద్య పంచవాయవో వాగీంద్రియ పంచకం ప్రాణమయ కోశః. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను పంచవాయువులతో వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థు అని పంచ కర్మేంద్రియములతో కూడినది ప్రాణమయ కోశము. మనోమయ కహ, మనోమయ కోశం అనగానేది? మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశః. పంచ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు మనోమయ కోశము. విజ్ఞానమయ కహ, విజ్ఞానమయ కోశం అనగానేది? బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స విజ్ఞానమయ కోశః. పంచ జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధి విజ్ఞానమయ కోశము. ఆనందమయ కహ, ఆనందమయ కోశం అనగానేమి? ఏవమేవ కారణ శరీర భూత్వా విద్యాస్త మలిన సత్వం ప్రియాది వృత్తి సహితం సత్ ఆనందమయ కోశః. ఈ విధముగా అవిద్యతో మలిన సత్వమై ప్రియాది వృత్తితో కూడి ఆనందముతో నిండిన కారణ శరీరము ఆనందమయ కోశము. ఏతత్ కోశ పంచకం, దీనినే కోశ పంచకము పంచకోశము అని అంటారు. వచ్చే క్లాసులో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము ఆత్మ. ఇదే ఈ అద్వైత వేదాంత పరిచయానికి హీరో. దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.